అలసిన వాణిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయామయుడైన తండ్రి, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాలమందు మీ పరిశుద్ధమైనటువంటి సన్నిధిలోనికి మేము వచ్చి మీ యొక్క మాటలను వెదకి మీ యొక్క సత్యమును కనుగొనవలనని మేము వేచి ఉంటుండగా మాకు కావలసినటువంటి సహాయమును మీరు దయచేయండి. క్రీస్తు నామం మందు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మనం వినినటువంటి యొక్క వాక్యము యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనములో రాయబడి ఉన్నది. మనం చదువుకున్నట్లుగా, అలసిన వాణిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు అని సేవకుడిక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మనమందరము కూడాను నిత్య జీవితంలో రకరకములైనటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం. కొన్ని సమస్యలు మనం ఊహించినటువంటివిగా ఉంటాయి, కొన్ని ఊహించనివిగా ఉంటూ ఉంటాయి. మనము దినచర్యలో అనేక సార్లు రకరకములుగా ప్రవర్తించవలసి వస్తుంది. కొన్నిసార్లు మాట్లాడవలసి వస్తుంది, కొన్నిసార్లు కార్యములు చేయవలసి వస్తుంది, కొన్నిసార్లు వ్యతిరేకించవలసి వస్తుంది. ఈ యొక్క పనులను కూడాను ప్రతిదినము మనం చేస్తూ ఉంటాం. మాట్లాడేటువంటి విషయానికి వస్తే ప్రతి ఒక్కరు కూడాను ఒకే విధంగా మాట్లాడేటువంటి వారుగా ఉండరు. రకరకములుగా మాట్లాడేటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం. మనస్తత్వానికి వస్తే అందరి యొక్క మనస్తత్వాలు ఒకే రకంగా ఉండవు. రకరకములైనటువంటి మనస్తత్వములను ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం. కొందరు చీటికి మాటికి చిరాకు పడేటువంటి వారు కనబడుతూ ఉంటే వారి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉన్నా సరే ఏమాత్రము తొనకనటువంటి వారుగా నిదానముగా నమ్రతతో సహనముతో సాగేటువంటి వారు మనకు అప్పుడప్పుడు కనపడుతూ ఉంటారు. మనము ఈ యొక్క విషయములన్నింటినీ చూస్తున్నప్పుడు మనుషులలో వ్యత్యాసం ఉన్నదని, వారు రిసీవ్ చేసుకునేటువంటి విషయంలోనూ రియాక్ట్ అయ్యేటువంటి విషయంలో కూడా తేడాలు ఉన్నవని మనకు తెలుస్తూ ఉంటుంది. మనుషులు మాట్లాడేటువంటి విషయంలో ఏమైనా మార్పు చెందగలరా అని ఆలోచించినట్లయితే వారు చెందే అవకాశం అనేటువంటిది ఉన్నది. అయితే వారు చెందటానికి మొట్టమొదటిగా వారు నిర్ణయించుకోవాలి, ఆ విధంగా ఉండేందుకు వారు ప్రయత్నించాలి. ఆ విధంగా చేయకపోయినట్లయితే వారు ఏ విధంగానూ మార్పు చెందరు. కొందరి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు, ఎప్పుడు చూసినా మాట్లాడుతూ ఉంటారు. సమయం అని ఉండదు, అసమయం అని ఉండదు, ఎక్కడ ఉన్నాం అనేటువంటిది ఉండదు, మన చుట్టూ ఎవరు ఉన్నారనేటువంటిది ఆలోచించుకోరు. ఎక్కడికి వెళ్ళినా సరే వారి నోటి నుండి ఏ మాట బయటకు వస్తుందో, ఏ మాట ఏ విధమైనటువంటి ప్రాబ్లంను తీసుకొని వస్తుందో అనేటువంటి భయము చేస్తే మనం ఎదురు చూస్తూ ఉండవలసినటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ఈ విషయములు అనేటువంటివి మనకు వివాహము కాకముందు పెద్దగా తెలియకపోవచ్చు. అయితే చాలామందికి వివాహం అయిన తర్వాత మనము వివాహము చేసుకున్నటువంటి యొక్క మనుషులు వట్టి లూజ్ టాక్ మాట్లాడేటువంటి వ్యక్తులని తెలిసినట్లయితే మనము చాలా నిరాశపడుతూ ఉంటాం. ఎందుకంటే లూజ్ టాక్ అనేటువంటిది చాలా ప్రాబ్లమ్స్కు అది రూట్ కాజ్గా ఉంటూ ఉంటుంది. వారు ఏం మాట్లాడతారో తెలియదు, ఎందుకు మాట్లాడతారో తెలియదు, ఎందుకు చిరాకు పడతారో తెలియదు. సరే, ఇలాంటిది సహజంగా మనం దినచర్యలో రకరకములైనటువంటి మనుషులను చూచినప్పుడు అబ్జర్వ్ చేసేటువంటిది. అయితే సౌమ్యులైనటువంటి వారు, సహనము కలిగినటువంటి వారు సహితము కొన్ని పరిస్థితులలో వేరువేరుగా బిహేవ్ చేయవచ్చు. నేను బాగా సహనము కలిగినటువంటి వ్యక్తిని అనుకుందాం. అయితే నేను చాలా ప్రయాణము చేసి వచ్చిన తర్వాత బడలక చేత అంత సహనము ప్రదర్శించకపోవచ్చును. ఎందుకంటే నాకున్నటువంటి ఆ యొక్క పరిస్థితి, అలసినటువంటి ఆ యొక్క ప్రాణము చొప్పున ఎవరు నా చుట్టూ ఏమి మాట్లాడకూడదనేటువంటి ఆ తలంపులో నేను ఉండి ఉండవచ్చు. కాబట్టి నేను బాగా అలసి వచ్చినట్లయితే ఆ సమయంలో నాతో ఎవరు మాట్లాడకూడదనేటువంటి ఆ యొక్క మూడ్లో ఉంటూ ఉంటాను. మనం సాధారణంగా ఆఫీసులకు వెళ్ళినప్పుడు అక్కడ ఆఫీసులో రకరకాలుగా మనం మాటలు వింటూ ఉంటాం. చాలామంది కింది స్థాయి అధికారులు ఈ సిబ్బంది వీళ్ళందరూ కూడాను పైన బాస్ ఎలా ఉన్నాడు, ఆయన మూడ్ ఎలా ఉన్నది అని అడగటం అనేటువంటిది, వారిలో వారు ప్రశ్నించుకోవటం అనేటువంటిది మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. ఎందుకంటే బాస్ యొక్క మూడ్ గనక సరిగా లేకపోయినట్లయితే ఆ సమయంలో ఆయన యుద్ధకు వెళ్ళి ఏది మాట్లాడినా సరే వ్యర్థమే, దానికి సరైనటువంటి పాజిటివ్ రెస్పాన్స్ ఉండదనేటువంటి విషయం వారికి తెలుసు. కాబట్టి వారి మూడ్ను గురించి ఎంక్వైరీ చేసుకుంటూ వాళ్లలో వాళ్ళు వారి మూడ్ బాగున్నది అన్న సమయంలోనే వెళ్ళి వారి యొక్క అర్జీని ఇవ్వటం అనేటువంటిదో, వారితో మాట్లాడటం అనేటువంటిదో చేస్తూ ఉంటారు. ఈ విధంగా మూడ్ అనేటువంటిది మనలో ప్రతి ఒక్కరికి ఉంటూ ఉంటుంది. కొంతమందిలో మూడీగా ఉండేటువంటి యొక్క నేచరు కొంత ఎక్కువగా ఉండొచ్చు, కొంతమందికి కొంత తక్కువగా ఉండవచ్చు. ఇవన్నీ కూడాను మనలోనే మనము అబ్జర్వ్ చేయవచ్చు, ఇతరులలోనే కాదు మనలోనూ ఇలాంటి పరిస్థితులు అనేటువంటివి ఉంటూ ఉంటాయి. కాబట్టి మనము ఇతరులను ప్రతిసారి నిందించవలసినటువంటి అవసరము లేదు. అలసినటువంటి స్థితి ప్రతి ఒక్కరికి పరిచయమైనటువంటిదే. మనము శారీరకంగా అలుస్తూ ఉంటాము, మానసికంగా అలుస్తూ ఉంటాము, ఒక్కోసారి హృదయం అందు కూడా అలీటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ప్రయాణాల వలన లేకపోతే మితిమీరినటువంటి శరీర శ్రమ చేయటం వలన మనకి శారీరకమైనటువంటి అలసట కలగవచ్చు. ఎక్కువసేపు మనం పనిచేస్తూ ఉన్నట్లయితే, చదువుతూ ఉన్నట్లయితే, లేకపోతే జ్ఞానమును అభ్యసిస్తూ ఉన్నట్లయితే అప్పుడు మనకి మానసికమైనటువంటి అలసట కలుగుతూ ఉంటుంది. పిల్లలు కొన్నిసార్లు లెక్కలు చేస్తూ కొంతసేపు లెక్కలు చేసిన తర్వాత పక్కన పెన్ను పెట్టేసి ఆ పక్కకు వెళ్ళి కొంత రిలాక్స్ అయ్యి వస్తూ ఉంటారు. మానసికమైనటువంటి అలసటకు కొంత రిలాక్స్ అవ్వవలసి ఉంటూ ఉంటుంది. అదే విధంగా శారీరకమైన అలసట అయినా సరే ఆ అలసటను అలా కొనసాగించినట్లయితే మనము దెబ్బతినేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. కాబట్టి ప్రతి అలసటకు కొంత రిలాక్స్ అవ్వటం అనేటువంటిది, మధ్య మధ్యలో గ్యాప్ ఇవ్వటం అనేటువంటిది చాలా ముఖ్యము. ఒక్కోసారి హృదయంలో మనం కలత చెందుతూ ఉంటాము, వేదన అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. ఇది జరిగినప్పుడు మనము అన్ని రకములుగా దెబ్బతింటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. చాలా హృదయ వేదన కలిగినట్లయితే మనము మానసికంగా దిగజారిపోతూ ఉంటాం, నాకు ఇంకా నిరీక్షణ లేదా అనేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. చాలా మంది దాని గురించి టూ మచ్గా థింక్ చేసి నేను ఇంకా బ్రతకటం కన్నా చనిపోవటమే మేలు అనేటువంటి విధంగా కొన్ని ప్రయత్నాలు చేసేటువంటి వారు, చేసినటువంటి వారు కూడా ఉన్నారు. కాబట్టి హృదయ వేదన అనేటువంటిది మనకు ఎప్పుడు కలిగినా సరే దానికి వెంటనే అటెండ్ అవుతూ మనము దానిని సరిచేసుకోవలసినటువంటి అవసరం ఉంటూ ఉంటుంది. అలసిన వారికి కావలసినటువంటిది ఏంటంటే విశ్రాంతి. అది శారీరకమైనటువంటి అలసట అయినట్లయితే శారీరకమైనటువంటి విశ్రాంతి కావాలి, మానసికమైనటువంటి అలసట అయినట్లయితే మనసుకు సంబంధించినటువంటి విశ్రాంతి కావాలి. శారీరకమైనటువంటి విశ్రాంతి మానసికంగా కూడా విశ్రాంతిని కలుగజేస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం శరీరంలో విశ్రాంతిని పొందుతున్నప్పుడు, నిద్రిస్తున్నప్పుడు మనసు అనేటువంటిది కూడాను కొంత అలసట నుండి బయటపడగలిగినటువంటి పాసిబిలిటీ దానికి ఉంటూ ఉంటుంది. అలసిపోయినటువంటి వారు అనేక రకములైనటువంటి సందర్భములలో విసుగుదలను ప్రదర్శిస్తూ ఉంటారు. అనవసరమైనటువంటి సంభాషణ వారి దగ్గరకు వచ్చి మొదలు పెడితే వారు విసుక్కుంటూ ఉంటారు. బాగా బజారు వెళ్ళి ఎండలో అన్ని పనులు చూసుకొని మధ్యాహ్నం వచ్చి సైకిల్ బయటపెడుతున్నటువంటి సమయంలో భార్య వెళ్ళి ఆయన ఎదుట ఏవేవో మాటలు మాట్లాడుతూ అనవసరమైనటువంటివి సందర్భానుసారంగా కాకుండగా ఏదో విషయములను మాట్లాడుతున్నట్లయితే వారు చిరాకు పడతాం అనేటువంటిది సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. అదేవిధముగా గొడవ పడుతూ ఉంటారు కొంతమంది. ఇంటికి రాగానే వారితో గొడవ పడేటువంటి మనుషులు ఉంటూ ఉంటారు. హస్బెండ్స్ తోటి వైఫ్స్, వైఫ్స్ తోటి హస్బెండ్స్, ఇలా ఇంటికి ఉండి వస్తే చాలు గొడవ ప్రారంభమవుతుంది. అందుకని కొంతమంది ఎక్కడెక్కడో తిరిగి అందరు తినేసి పడుకునే సమయంలో ఇంటికి తిరిగి వచ్చేటువంటి వారు సహితం ఉంటూ ఉంటారు. ఒకసారి నా స్నేహితుడు కనిపించాడు. వాడు ఎలా ఉన్నావురా ఏమిటి అని అడిగితే, ఏమేమి ఉండేదే ఉంది, నాకు నమ్మదలేనటువంటి పరిస్థితిలో ఉన్నాను, కాబట్టి ఆఫీస్ అయిపోయిన తర్వాత అక్కడక్కడ తిరగటం, అందరి ఇంట్లో ఎప్పుడైతే తినేసి పడుకునే సమయం అయిందని అనుకుంటానో ఆ టైంకి వెళ్ళటం, ఈ రకంగా ఉంది నా పరిస్థితి అని చెప్తున్నాడు వాడు. కాబట్టి మనము గొడవ పడతాం అనేటువంటిది, అనవసరమైనటువంటి సంభాషణ అనేటువంటిది, ఇలాంటివన్నీ కూడాను బాగా అలసిపోయి వచ్చేటువంటి ఇంటికి వచ్చేటువంటి మనుషులతో చేసినట్లయితే వారికి ఎలా ఉంటుందంటే పుండు మీద కారము ఉప్పు చల్లినట్లుగా ఉంటుంటుంది. ఇది ఎవరికో జరిగేటువంటిది కాదు, మనందరికీ అప్పుడప్పుడు, రోజు కాకపోయినా అప్పుడప్పుడు పరిచయమైనటువంటి సన్నివేశమే ఇది. ఇప్పుడు మనం చదివినటువంటి వాక్యములో ఏమని వ్రాయబడి ఉన్నదంటే, అలసిన వాణిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు అని వ్రాయబడి ఉన్నది. అలసిన వాణిని మాటల చేత ఊరడించాలి అంటే జ్ఞానము మన యొద్ద ఉండాలి. జ్ఞానము లేకుండా అజ్ఞానంగా మన ఇష్టానుసారంగా అలసిపోయి వచ్చినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు అతడు మరింత చిరాకు పడి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మరింత గందరగోళానికి తావు తీసేలాగా కారణమవుతూ ఉంటుంది. ఈ విధముగా అలసిన వాణి యొద్ద జ్ఞానయుక్తంగా మనం మాట్లాడాలని అంటే మనకి టాలెంట్ కావాలి. టాలెంటెడ్ పీపుల్ అని కొంతమందిని మనం అంటూ ఉంటాము. ఎందుకు వాళ్ళు టాలెంటెడ్ పీపుల్ అంటామంటే వారికి తలాంతులు అనేటువంటివి ఉన్నవి. మనుషులకు రకరకములైనటువంటి తలాంతులు ఉంటూ ఉంటాయి. కొంతమంది బాగా రాయగలిగిన వాళ్ళు ఉంటారు, కొంతమంది కొంత మాట్లాడగలిగిన వాళ్ళు ఉంటారు. ఈ రకంగా రకరకములైనటువంటి తలాంతులు, టాలెంట్స్ అనేటువంటివి మనుషులకు ఉంటూ ఉంటాయి. అయితే అలసినటువంటి వానికి చిరాకు కలిగించకుండా మనము మాట్లాడి వారి యొక్క అటెన్షన్ మనం గెయిన్ చేయాలంటే మనం టాలెంటెడ్ పీపుల్ అయి ఉండాలి. ఇది అందరికీ సాధ్యమైనటువంటిది కాదు. అదే విధంగా జ్ఞానం కూడా అవసరం. అసలు మనిషి వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు, ఆయన ఎక్కడెక్కడ తిరిగి వచ్చాడు, ఏమేం చేసి వచ్చాడు, ఆయన మూడు ఎలా ఉండి ఉండవచ్చు అనేటువంటిది మనం ముందుగానే పసిగట్టగలిగినటువంటి జ్ఞానం అనేటువంటిది ఉండాలి. వచ్చినటువంటి వ్యక్తి యొక్క మనస్తత్వం మనకు తెలిసి ఉండాలి. వచ్చినటువంటి వ్యక్తి కొంత సౌమ్యుడై ఉండొచ్చు, లేకపోతే బాగా చిరాకు పడేటువంటి వ్యక్తి అయి ఉండొచ్చు. తనకు వచ్చినటువంటి ఆ యొక్క ఫీలింగ్స్ అన్నిటిని కూడా బయటకు వెంటనే చూపేవాడుగా ఉండవచ్చు, కొంతమంది అలా చూపని వారిగా ఉండవచ్చు. ఇవన్నీ ముందు మనకు తెలిసినటువంటి వారంగా మనం ఉండాలి. ఇక తర్వాత ఏమంటున్నాడంటే, శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు అని చెప్తున్నాడు. శిష్యుని యొక్క నోరు ఎక్కువగా మాట్లాడేటువంటిదిగా ఉండదు, గాని తక్కువగా మాట్లాడేటువంటిదిగా ఉంటూ ఉంటుంది. మనమందరం కూడాను శిష్యులుగా ఉన్నటువంటి వారమే. ఇప్పుడు గురువులైతే అయి ఉండవచ్చును, అయితే ఒకప్పుడు మనం శిష్యులమే. మనము నేర్చుకునేటువంటి సమయంలో గురువుకు నేర్పేటువంటి విధంగా మనము ఉండము. గురువు కన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కువగా మాట్లాడేటువంటి వారంగా ఉండము. ఎక్కువ భాగము మన యొక్క పని వినేటువంటిదిగాను, నేర్చుకునేటువంటిదిగాను, అణకువతోనూ మెలకువతోనూ జ్ఞానమును ఆశించేటువంటి వారంగాను, దానిని పొందేందుకు ఆతురపడేటువంటి వారంగాను ఉంటూ ఉంటాము. ఈ విధమైనటువంటి వానికి ఉండేటువంటి నోరు ఎలా ఉంటుందంటే తక్కువగా ఉంటూ ఉంటుంది. ఒకవేళ పొరపాటు జరిగినప్పటికీ, ఒక్కొక్కసారి టీచరు శిష్యుని మీద కోపగించినప్పటికీ శిష్యుడు ఎలా ఉంటూ ఉంటాడంటే సాధారణంగా తగ్గించుకునేటువంటి వాడుగా ఉంటాడు, తాను వినేటువంటి వాడుగా ఉంటాడు. గురువు చెప్పేటువంటి దానితో ఏకీభవించకపోవచ్చు, కాని బాహ్యముగా తన యొక్క రియాక్షన్ వెంటనే వ్యక్తపరిచేటువంటి వాడుగా ఉంటాడు. ఇవన్నీ కూడాను శిష్యునిగా ఉన్నప్పుడు మనము అలవరుచుకున్నటువంటి లక్షణములు. ఇవన్నీ ఒక దినములో వచ్చేసేటువంటివి కాదు, క్రమక్రమంగా మనము అలవరుచుకునవలసినటువంటి, సాధకము చేసుకునవలసినటువంటి లక్షణములై ఉంటూ ఉంటాయి. ఇక్కడ శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు గ్రంథకర్త. మనకు అలాంటి నోరు అనేటువంటిది ఉంటూ ఉన్నదా? మనం కూడా శిష్యునికి తగిన నోరు కలిగినటువంటి వారంగా ఉన్నామా, లేకపోతే గయ్యాళి మనసు, గయ్యాళి తత్వము, గయ్యాళి నోరు అనేటువంటిది మనకు ఉంటూ ఉంటుందా? కొంతమంది రోడ్లకి పోరాటలాడుకునేటువంటి వారు ఉంటూ ఉంటారు. విశ్వాసాలలో సహితము గుడికి వచ్చినప్పుడే అక్కడ సహితము ఏమాత్రము వారిని వారు నియంత్రించుకోకుండా ఎక్కడో ఇంటి వద్ద లేకపోతే మరొక చోట జరిగినటువంటి విషయములను తీసుకుని వచ్చి అక్కడ పోట్లాడుకునేటువంటి విశ్వాసులు అనేక మంది ఉంటూ ఉంటారు. కొంతమంది హృదయంలో దెబ్బతిని ఎక్కడో ఆ విషయములను గుడి దగ్గరకు వచ్చి పెద్ద రభస రభస చేసేటువంటి వారు ఉంటూ ఉంటారు. ఈ కారణముల చేత గుడిలో రెండు వర్గములు అవటం అనేటువంటిది, ఈ విషయములను బట్టి వర్గపోరనేటువంటిది, ఇలాంటివన్నీ కూడాను ఎలా తయారవుతున్నామంటే దేవుని నామాన్ని దూషణ పాలు చేసేటువంటివిగా చేసుకుంటూ ఉంటున్నవి. బోధకులు సహితము వారు నిష్పక్షపాతంగా వ్యవహరించడానికి బదులుగా జ్ఞానయుక్తముగా వారే ప్రార్థనాపరులై ఉండి ఇలాంటి విషయములను, సున్నితమైనటువంటి విషయములను వారు దేవుని నామము దూషణ పాలు కాకుండానట్లుగా జాగ్రత్త వహించి ట్యాకిల్ చేయటానికి బదులు వారు కూడాను వీరిలో ఒకరిగా అయిపోతూ ఇష్టానుసారముగా ఈ లోకానుసారముగా అందరూ అరుచుకునే విధంగా విశ్వాసుల సహితం పోట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ చివరికి బాహాబాహికి దిగేటువంటి వారుగా సహితం ఉన్నట్లయితే మన సంఘములు ఏ విధంగా ఉంటున్నాయో మనము అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితులు ఎన్నో సంఘములలోనికి చొరబడుతూ ఉన్నాయి. దీనికంతటికి కారణం ఏంటంటే స్వార్థం అనేటువంటిది, స్వార్థ ప్రయోజనం అనేటువంటిది, నేను నా యొక్క స్థితి, నా యొక్క పేరు, నా యొక్క ప్రతిష్ట అనేటువంటిది. ఒకవేళ నాకు అన్యాయం జరుగుతున్నప్పటికీ నేను ఊరుకుంటాను, నేను దేవుని నిమిత్తమై దేవుని నామము దూషణ పాలు కాకుండానట్లుగా నేను నా యొక్క నాలుకను, నోటిని నియంత్రించుకుంటాను, నేను ఊరుకుంటాను. తగిన కాలమందు దేవుడు సమయానుకూలంగా తగిన విధంగా దీనిని తీర్చనై ఉన్నాడు అని అనుకునేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు. ఇలాంటి విషయాల్లో సంఘములు అనేటువంటివి దిగజారిపోవటం వలన అన్యుల మధ్యన మీకు మాకు తేడా ఏముందండి? వారానికి 4 సార్లు కూటాలు పెడతా ఉంటారు, ప్రార్థనలు చేస్తూ ఉంటారు, ఇలాంటివి మీ మధ్య జరగట్లేదా? కొన్ని సంఘాల్లో అయితే ఎప్పుడూ అదే పరిస్థితి, మీరు పోట్లాడుకోవటం లేదా, మీరు కీచులాడుకోవట్లేదా, ఏంటి మీరు ఇతరులకు చెప్పేటువంటిది అని దూషణగా మాట్లాడేటువంటి వారు, అన్యులైనటువంటి వారు అనేక చోట్ల ఉంటూ ఉన్నారు. శిష్యులు వినుటలో మరి యొక్క లక్షణం ఏంటంటే ర్యాప్డ్ అటెన్షన్ తో వాళ్ళు వింటూ ఉంటారు. చాలా అటెన్షన్ పే చేస్తూ గురువు ఏమి చెప్తున్నాడో ఆ గురువు చెప్పేటువంటి మాటల్లో ప్రతి ఒక్క దానిని ఆలకించేటువంటి ఆ యొక్క లక్షణం వారిలో ఉంటూ ఉంటుంది. మనలో శిష్యునిగా వినేటువంటి ఆ యొక్క లక్షణం ఉన్నట్లయితే మనం ర్యాప్డ్ అటెన్షన్ అనేటువంటిది దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తున్నది, ఆ వాక్యంలో సెలవివ్వబడినటువంటి మాటలు ఏమిటి, వాటి ప్రకారం నేను నడుచుకుంటున్నానా, వాటి ప్రకారం నేను ముందుకు సాగుతున్నానా, నా బ్రతుకు ఏ విధంగా ఉన్నది అనేటువంటి దానిని గమనించుకుంటూ ముందుకు వెళ్లేటువంటి వారంగా మనం ఉంటూ ఉంటాము. ఈ అటెన్షన్ అనేటువంటిది మనం పే చేయము. బైబిల్ను చదువుతూనే ఉంటాం తప్ప దానిలో ఉన్నటువంటి వాక్యములు అనేటువంటివి కేవలం ఏదో న్యూస్ పేపర్ చదివినట్లుగా చదివేసి వాక్యములను మన హృదయములోను మన జీవితంలోను ఉంచుకుంటూ అవలంబించేటువంటి వారంగా మనము ఉండకపోయినట్లయితే కేవలము బైబిల్ చదవటం అనేటువంటిది వ్యర్థమైనటువంటిది. కొంతమంది ఏదో చదవాలి కాబట్టి చదివేటువంటి వారు కొందరు అయినట్లయితే ఆపద వచ్చినప్పుడు, తలనొప్పి వచ్చినప్పుడు, మరొక నొప్పి వచ్చినప్పుడు చదివేటువంటి వారు మరికొందరు ఉంటూ ఉంటారు. ఇక ఎప్పుడో పరీక్షకు వెళ్లేటప్పుడు లేకపోతే మనకి ఏదైనా గాడ్స్ బ్లెస్సింగ్ కావాలని ఆలోచించినప్పుడు ఆ దినమందు చదివేటువంటి వారు ఇంకొంతమంది టైపు ఉంటూ ఉంటారు. ఇవన్నీ కూడాను ఏమిటంటే దేవునిని సరైన విధంగా మనము అంగీకరించి ఆయనను అనుసరించేటువంటి విధముగా లేమని తెలియజేస్తూ ఉంటాయి. మరి యొక్క శిష్యునికి ఉండవలసినటువంటి లక్షణం ఏమిటంటే ఓపిక అనేటువంటిది, సహనం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఓపిక లేకపోయినట్లయితే మనము చాలా కోల్పోతూ ఉంటాము. ఇష్టానుసారంగా మాట్లాడేయటం వలన మనము మన యొక్క జీవితంలో ఎంతో దిగజారిపోయేటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది. ఈ నీవు చెప్పే మాటలను ఎవరు లక్ష్య పెట్టరు. నేను హేళనగా మాట్లాడేటువంటి వారు ఉంటారు. ఒకవేళ నీ ముఖం మీద నీవు ఇలా ఉన్నావని చెప్పేటువంటి వారు ఉండకపోవచ్చునేమో, కానీ నువ్వు చెప్పేటువంటి వింటూనే వారిలో వారు నవ్వుకునేటువంటి మనుషులు అనేక మంది ఉంటూ ఉంటారు. కాబట్టి జ్ఞానయుక్తంగా నడుచుకుంటాం అనేటువంటిది, నువ్వు చెప్పిన విధంగా బ్రతకటం అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయము. ఇక్కడ గ్రంథకర్త ఏమని చెప్తున్నాడంటే ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు అని చెప్తున్నాడు. ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. వినుబుద్ధి ఎప్పుడు పుట్టించగలడు? ఆయన సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు. ఇక్కడ ప్రతి ఉదయం అనే మాట వాడుతూ ఉన్నాడు. ప్రతి ఉదయము నీవు ఆయన సన్నిధికి వెళ్ళినట్లయితే అప్పుడు ఆయన నీకు బోధించగలిగినటువంటి వాడై ఉంటాడు. శిష్యుడు గురువు యొద్దకు వెళ్ళి నేర్చుకుంటూ ఉంటాడు. క్లాస్కు మనం వెళుతూ ఉంటాము, అక్కడ మనం గురువు యొద్ద నుండి నేర్చుకుంటూ ఉంటాము. ప్రతి ఉదయము నువ్వు వెళ్లేటువంటి వాడుగా లేకపోయినట్లయితే దేవుడు నీకు ఎలా బోధించగలుగుతాడు? బోధించిన తర్వాత నువ్వు దాన్ని వినేటువంటి వాడుగా లేకపోయినట్లయితే దేవుడు ఏం చేయగలడు? నువ్వు విన్నా తర్వాత దాన్ని ఆచరించినట్లయితే దేవుడు ఏం చేయగలడు? కాబట్టి నీవు ప్రతి ఉదయం వెళ్లేటువంటి వాడుగా ఉండాలి. నేర్చుకోవాలనేటువంటి ఆశ కలిగి దానిని నెరవేర్చేటువంటి దిశలో అడుగులు ముందుకు వేసినట్లయితే అప్పుడు మాత్రమే నీకు ప్రయోజనకరంగా ఉంటూ ఉంటుంది. ప్రతి ఉదయము మనము దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి ఆయన యొక్క పాదముల యొద్ద నేర్చుకునేటువంటి వారంగా ఉంటూ ఉన్నామా? కొంతమంది 1-2 దినములు వెళుతూ ఉంటారు, వారికి అది అలవాటుగా ఉండదు. వారు మేము విశ్వాసమని చెప్పుకుంటూ బ్రతుకుతూ ఉంటారే తప్ప దేవునితో ఉన్నటువంటి ఆ రెగ్యులర్ కాంటాక్ట్ అనేటువంటిది వారికి ఉండదు. ఇదే విధంగా విశ్వాసమును మనము సార్థకము చేసుకునవలసి ఉంటుంది. మనము చదివేటువంటి దానిని మనము సార్థకము చేసుకునవలసినటువంటి అవసరం ఉంటుంది. ఒకసారి చదివి వదిలేసేటువంటిదిగా ఉండకూడదు. అది లెక్కలు చేసేటప్పుడు మళ్ళా మళ్ళా చేస్తూ ఉంటాము. దాని యొక్క స్పీడ్ కోసం, యాక్యురసీ కోసం, ఆ టెక్నిక్స్ కోసం అవి బాగా బుర్రలో నాటేందుకు మరల మరల చేస్తూ ఉంటాము. ఆ విధంగా మనము విశ్వాసాన్ని కూడా సార్థకము చేసుకునవలసినటువంటి అవసరము ఉన్నది. ప్రతి దినమున నీవు దేవుని యొక్క సన్నిధిలోనికి ఏదో ఒక సమయంలో వెళ్ళి ఒంటరిగా గడిపేటువంటి వాడుగా ఉంటేనే నీవు నీ యొక్క విశ్వాస జీవితంలో సరైన వాడుగా కొనసాగగలుగుతావు. లేకపోయినట్లయితే నీవు వెనుకకు జారిపోవటానికి ఎంతో సమయము పట్టదు. కాబట్టి ఈ విషయంలో నీవు నేను చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. మనం దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు పరీక్షించుకునవలసినటువంటిది ఏమిటంటేనే, ప్రతి దినము ఆయన యొక్క సన్నిధిలోనికి మనం వెళ్ళి నేర్చుకునేటువంటి వారంగా ఉండగలుగుతున్నామా? ఇది మన అలవాటుగా ఉంటున్నదా? ఈ అలవాటు కొనసాగుతూ ఉన్నదా? మనకి ఓపిక అనేటువంటిది, సహనం అనేటువంటిది ఉంటూ ఉన్నదా? మనం వెళ్ళినప్పుడు నేర్చుకునే వారంగానే ఉంటున్నామా, లేకపోతే గురువుకే బోధించేటువంటి వారంగా ఉంటున్నామా? ఈ విషయంలో మనం అర్థం చేసుకోవాలి. గురువు కంటే మనము అధికులము కాము. మనం శిష్యులముగా నేర్చుకునవలసినటువంటి వారమే. మనం నేర్చుకునేటువంటి పాఠములను మనము సాధకం చేసుకునవలసి ఉన్నాము. మనము ఏ విధంగా నేర్చుకుంటున్నాము, ముందుకు వెళుతున్నాము, లేకపోతే ఉన్న చోటే ఉన్నాము, వెనుకకు తగ్గిపోతున్నాము, ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ అనేటువంటిది కూడా చాలా ముఖ్యమైనటువంటిది. అలసి వచ్చినటువంటి వారిని నీవు ఊరడించినట్లుగా మాట్లాడాలంటే నీకు కావలసినటువంటి జ్ఞానమును, వివేచనను ఇవన్నీ కూడాను దేవుడు మాత్రమే నీకు అనుగ్రహించగలిగినటువంటి వాడై ఉన్నాడు. నువ్వు విశ్వాసంలో ముందుకు సాగేటువంటి వాడవైనట్లయితే నీ మాటలలో, ఆ మాట్లాడేటువంటి తీరులో కూడా మనుషులు వ్యత్యాసాన్ని గమనిస్తూ ఉంటారు. నీవు మొదటివాడేలాగా విశ్వాసములో తొలి అడుగును పెట్టిన విధంగా నీ యొక్క విశ్వాస జీవితంలో నీ మాటలు అనేటువంటివి ఉండకూడదు. అవి క్రమక్రమంగా మారుతూ ఉండాలి. జ్ఞానానుసారంగా, సమయోచితంగా, ఇతరులకు క్షేమాభివృద్ధి కలుగజేసేటువంటి మాటలుగా ఆ మాటలు కొనసాగుతూ ఉండాలి. ఇవేమీ లేకుండగా నోటికి వచ్చినట్లు మాట్లాడేటువంటి వాడు గాను అన్యుల మాటలకును నీ మాటలకును ఏ విధమైనటువంటి తేడా లేని విధంగా నువ్వు ప్రవర్తించేటువంటి వాడుగా ఉన్నట్లయితే నీ భక్తి విశ్వాసములు అనేటువంటి వాటిని మరి ఒకసారి సునిశ్చితంగా చెక్ చేసుకునవలసినటువంటి అవసరము ఉంటూ ఉన్నది. భక్తి అనేటువంటిది, విశ్వాసం అనేటువంటిది మాటలకు పరిమితమైనటువంటిది కాదు. అది జీవితంలో మనము అవలంబించవలసినటువంటిది. అవలంబిస్తున్నామని ఇతరులు చూడగలిగినటువంటి పరిస్థితిలో మన భక్తి ఉండాలి. ఆ విధముగా ఒకవేళ లేకపోయినట్లయితే ప్రభు సన్నిధిలోనికి ఈ దినమందే మనము వెళ్ళి మరలా ఆయన యొక్క పాదముల యొద్ద కూర్చొని నేర్చుకునేటువంటి వారినిగా దేవుడు మనందరినీ చేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయమైన తండ్రి, ఈ ఉదయకాలం మేము విన్నటువంటి మాటలు మా యొక్క హృదయంలో పనిచేయనట్లుగా మాకు సహాయం చేయండి. మేము జ్ఞానులమని అనుకునుచు బుద్ధిహీనంగా ప్రవర్తించేటువంటి వారంగా ఉండనే వద్దు తండ్రి. ప్రతి ఒక్కరితో డీల్ చేయగలిగినటువంటి శక్తిని, బలమును, జ్ఞానమును, ఆత్మ సంబంధమైనటువంటి వివేచనను మీరు మాత్రమే మాకు అనుగ్రహించగలరు. ఈ యొక్క టాలెంట్ని మేము మీ యొక్క సన్నిధిలోనికి వచ్చి మీ వాక్యమును చదువుతూ మీ యొక్క సన్నిధిలో మేము ఎంత సమయం గడపగలమో నా యొక్క సమయంలో మీరు మాకు నేర్పించేటువంటి వారై ఉండగలరు. కాబట్టి వీటిని నేర్చుకునటానికి, అవలంబించుటకును, వీటిని సార్థకం చేసుకునటానికి ప్రభువా మేమెల్లప్పుడూ ఆతురపడేటువంటి వారంగా ఉండగలుగునట్లుగా, మేము దినదినమును అభివృద్ధి చెందినట్లుగా, మమ్ములను మేము తగ్గించుకున్నట్లుగా, మా తప్పిదమ్ములను సరిచేసుకొని మా యొక్క స్థితిని మెరుగుపరుచుకునేటువంటి వారంగా మేము ఉండగలుగునట్లుగా మీరు మాకు సహాయం చేయండి. క్రీస్తునామందు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.